గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని కృప యందు దినదినము బలపడగలుగుతున్నారని భావిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, నీ జన్మకు సంబంధించినటువంటి విషయములను మేము ఈ దినములలో ధ్యానించుచుండగా వ్రాయబడినటువంటి వాక్యములోని లోతైన అంశములను మేము పరిశీలించగలిగినట్లుగా, దానిలో ఇమిడి ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి విషయములు మేము గ్రహించి మా ఆత్మీయ అభివృద్ధికి వాటిని వాడుకొనగలిగినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. క్రీస్తునామం మందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ దినములలో క్రిస్మస్ సందర్భంగా మనము క్రిస్మస్కు సంబంధించినటువంటి కొన్ని విషయములను ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనము క్రిస్మస్ పరిచయం అనేటువంటిది, లేక యేసు జననము పరిచయం అనేటువంటి విషయం చూసాం. రెండవది ఎలిజబెతు జకరియా విషయం గురించి చూసాం. ఈ దినమందు మరియా ఎలిజబెతును దర్శించటం గురించి ధ్యానిద్దాం. ఈ విషయము లూకాసు వార్త 1:39-56 వరకు వ్రాయబడి ఉన్నది. అక్కడేమని వ్రాయబడి ఉన్నదంటే, ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెతు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడిను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరి ఐట్లనెను, నా ప్రాణము ప్రభును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి గునిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క భాగంలో మరియా గలిలయ నుండి ఎలిజబెతు ఉండేటువంటి యూదయ ప్రదేశానికి వెళ్ళి ఎలిజబెతును దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ ఎలా ఉన్నది, వారు మాట్లాడినటువంటి మాటలు ఏమి మాట్లాడారు అనేటువంటి విషయము ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. దీనికి పూర్వము జరిగినటువంటి విషయం ఏమిటంటే, దేవదూత మరియకు గలిలయలోని నజరేతులో ప్రత్యక్షమైనట్లుగా మనం చూశాము. ఆ ప్రత్యక్షమైనటువంటి సమయములో మరియకు జరగబోతున్నటువంటి విషయాన్ని గురించి దేవదూత తెలియజేసింది. గర్భం దాల్చబోతున్నట్లుగాను, గర్భం దాల్చిన తర్వాత ప్రసవించేటువంటి శిశువుకు ఇవ్వవలసినటువంటి పేరు ఏమై ఉన్నది, ఆ బిడ్డ ఎలాంటి వాడు కానయ్యున్నాడు, ఈ విషయములన్నీ కూడాను తెలియజేసింది. చివరిగా మరియను విడిచి వెళ్ళిపోయేటప్పుడు దేవదూత తన బంధువురాలైనటువంటి ఎలిజబెతు అప్పటికే గర్భము దాల్చి ఉన్నదని, ఆమెకు 6వ మాసమని తెలియజేసి చెప్పి వెళ్ళిపోయింది. ఇది మనం ఇదివరకటి పాఠంలో చూసాం. దీంతో మరియా తన విషయాలను ఎలిజబెతునకు తెలియజేయాలని, ఆమె ఎలా ఉందో చూడాలని ఆశపడింది. ఎందుకంటే తనకు శుభవచనం తెలియజేయబడింది. అదే సమయంలో తన బంధువురాలై ఉన్నటువంటి ఆమె కూడా అప్పటికి గుడ్రాలై బహువృద్ధురాలై ఉన్నది. ఆమె కూడా గర్భము ధరించినదని దూత చెప్పటం వలన ఆ యొక్క మాటను నమ్మినటువంటిదిగా మరియా ఆమె ఎలా ఉందో చూడాలని ఆశపడింది. దీని వలన ఆమెను త్వరగా చూడాలని ఆమె ఆశించినట్లుగా మనకు ఈ వృత్తాంతం తెలియజేస్తూ ఉన్నది. మనం చదువుకున్నటువంటి ఒక భాగంలో మరియా యూదా ప్రదేశంలోని జకరియా ఇంటికి త్వరగా వెళ్ళి ఎలీజబెత్కు వందనము చేసినట్లుగా చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ త్వరగా వెళ్ళి అనేటువంటి మాట వాడబడింది. జీవితంలో కొన్ని విషయాలు చేసేందుకు మనం తొందరపడుతుంటాం. కారణాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలు దాటవేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. వీటికి కూడా కారణాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనం వెంటనే చేయవలసినటువంటి పనులు ఉంటూ ఉంటాయి. అవి వెంటనే చేయవలసినవి అని తెలిసినప్పటికీ వాటిని మనం వెంటనే చేయం. సోమరితనమే కానివ్వండి, బద్ధకమే కానివ్వండి, మరొకటే కానివ్వండి, కొన్నిసార్లు చేయకూడనివి చేసేందుకు చాలా తొందరపడుతూ ఉంటాం. అవి చేయకూడని విషయాలని మనకు తెలుసు, రూఢిగా తెలుసు. అయితే వాటిని చేసేందుకు చాలా తొందరపడుతూ ఉంటాం. అది మన శరీర సంబంధమైన ఇచ్చ కావచ్చు, లేకపోతే మానసిక ఇచ్చ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఇలాంటి విషయాలన్నింటినీ, అంటే మన శరీరం ద్వారా చేసేటువంటి విషయాలు, మానసికంగా తీసుకునేటువంటి నిర్ణయాల వలన శరీరమును లోబరుచుకొని శరీరము పనిచేసేలాగా చేయటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను మనము చేయవలసినవి మాత్రమే చేయుటకు, చేయకూడనివి చేయకుండా ఉండుటకు, ఎప్పుడు చేయవలసినవి అప్పుడు చేయుటకు, ఎలా చేయవలసినవి అలా చేయుటకు, అన్ని విషయాల్లో నడిపించేటువంటిది ఒకటి ఉన్నది. అదే దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ యొక్క నడిపింపులో గనుక మనిషి ఉన్నట్లయితే, మనిషి దేవునితో సరైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి టచ్ కలిగి ఉన్నట్లయితే, అప్పుడు సమస్తం కూడా నియంత్రణలో ఉంటూ ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు, కానీ వారి యొక్క జీవితాన్ని నియంత్రించుకునేటువంటి వారుగా ఉండరు. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. నీవు ప్రార్థన చేసేటువంటి వ్యక్తివైనప్పుడు నీ సమస్తమును నీవు కంట్రోల్ చేసుకునేటువంటి ఆ యొక్క స్థితిలో నీవు ఉండాలి. ఆత్మ అది నీకు సాధ్యపరుస్తుంది. నీవు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకి కృంగిపోయేటువంటి వాడవుగాను, ఇతరులను దెప్పి పొడిచేటువంటి మాటలు పలికేటువంటి వాడవుగాను, నియంత్రణ లేని విధంగా నీ నోటిని ఉపయోగించేటువంటి వాడవుగాను, చేయకూడనటువంటి వాటిని చేసేటువంటి వాడవుగాను నీవు ఉన్నట్లయితే, క్రమశిక్షణ కలిగినటువంటి వాడవుగా నీవు లేవని అర్థం. ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి శరీర సంబంధమైనటువంటి విషయాల్లోనూ మానసిక సంబంధమైనటువంటి విషయాల్లోనూ నియంత్రణ కలిగినటువంటి వాడుగా ఉండగలడు. ఇక్కడ మరియను ఎలిజబెత్ను మనం చూస్తున్నాము. ఈ ఇద్దరు స్త్రీలు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారుగా, వారు ఆత్మ యొక్క నియంత్రణలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారు పలికేటువంటి మాటలే గాని, వారు చేసేటువంటి క్రియలే గాని, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే గాని, ఇవన్నీ కూడాను సరైనటువంటి నియంత్రణలో ఆత్మానుసారంగా కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అది గొప్ప భాగ్యము. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నీవు కేవలం ప్రార్థన చేసేటువంటి వాడవిగా మాత్రమే కాక, నీ ప్రార్థన చొప్పున దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు, ఆ గైడెన్స్కు నీవు లోబడేటువంటి వాడవుగా ఉన్నప్పుడు, దాని ప్రకారము నువ్వు చేసేటువంటి వాడవుగా ఉన్నప్పుడు, సరైనటువంటి నిర్ణయము నీవు తీసుకుని దాని ప్రకారము కొనసాగుతూ దానికి కట్టుబడి కొనసాగేటువంటి వాడుగా ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది, బ్రతుకు అనేటువంటిది నీకును ఇతరులకును ఫలభరితముగాను శ్రేయస్కరంగాను ఉండగలదు. రెండవది వందనము చేయుట అనేటువంటి మాట ఇక్కడ వాడబడినది. కొన్ని సమాజాలలో వందనము చేయుట అనేటువంటిది అది మర్యాదగా భావిస్తూ ఉంటారు. అన్ని సమాజాల్లో అంతగా దాని యొక్క ఇది లేదు. కొన్ని సమాజాలలో చిన్నవారైనటువంటి వారు పెద్దవారిని చూసినప్పటికీ మరేమీ చెప్పరు, మామూలుగానే ఉంటూ ఉంటారు. ఇది కొన్ని సమాజాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ వయసులో పెద్దవారైనటువంటి వారు, ఇంకా ఇతర పెద్దవారైనటువంటి వారిని చిన్నవారు చూచినప్పుడు వారికి వందనము చేయటం అనేటువంటిది అది మర్యాదకరమైనటువంటి విషయము. అది అన్ని విధముల మనము పొగడదగినది, పిల్లలకు నేర్పించవలసినటువంటి విషయం కూడా. కాబట్టి ఒక పెద్దవానికి, ఏ విధంగా పెద్దవాడైనప్పటికీ, వయసులో కానివ్వండి, ఆత్మలో కానివ్వండి, మరొక విధంగా కానివ్వండి, ఏ విధంగా పెద్దవాడైనప్పటికీ వారిని మనం కలిసినప్పుడు చిన్నవారిగా మనము వారికి వందనము చేయటం అనేటువంటిది సరైనటువంటి విషయం. దీనిని మనము అలవరచుకునవలసినది. కొన్నిసార్లు ఇది అలవాటు లేనటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ క్రాస్ కల్చర్స్లో ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే పెద్ద ప్రామినెంట్గా దీనిని తీసుకోరో, అంటే ఈ పెద్దవారిని చూచినప్పుడు చిన్నవారు వందనము చేయటం అనేటువంటి అలవాటు లేనటువంటి సమాజం నుండి వచ్చిన వారు మరి ఒక సమాజమునకు వెళ్ళినప్పుడు ఆ సమాజంలో పెద్దవారిని చూడగానే చిన్నవారు వందనము చేయటం అనేటువంటిది అక్కడ మర్యాదగా భావిస్తారు. అక్కడ వెళ్ళగానే ఈ కొత్త వారిని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, వీరికి మట్టు మర్యాద ఏమి తెలియదా అని అనుకుంటూ ఉంటారు. ఇది కల్చర్స్ని బట్టి ఉంటూ ఉంటుంది. అయితే మనము అందరం తెలుగు వారమే, తెలుగు బిడ్డలము, తెలుగు గడ్డపై ఉన్నాము. కాబట్టి తెలుగు గడ్డపై మనం ఉండేటప్పుడు, ఆ యొక్క ప్రాంతంలో మనం తిరిగేటప్పుడు, ఆ చుట్టుపక్కల ఎక్కడ మనం వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ సంస్కారం ఏంటంటే, పెద్దవారిని చూసినప్పుడు చిన్నవారు వందనం చేసేటువంటి వారై ఉండాలి. ఇక్కడ వయసులో చూసినప్పుడు మరియా టీనేజ్ గర్ల్, అయితే ఎలిజబెత్ తాను వృద్ధురాలైనటువంటి వ్యక్తి. అందువలన తనను చూడగానే మరియా వందనము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇస్రాయేలు దేశము చిన్న దేశమే. అయితే ఆ దినములలో ఇప్పుడు మనకు ఉన్న విధంగా మోటార్ వాహనములు కానీ మరి ఒకటి కానీ లేవు. కాబట్టి ఆ దినములలో కంచరు గాడిదలపైన లేకపోతే ఖాళీ నడకపైన వారు వెళుతూ ఉండేవారు ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి. కొన్ని దినముల పాటు కొన్నిసార్లు ప్రయాణిస్తూ ఉండేవారు. అక్కడక్కడ మజిలీలు వేసుకుంటూ ఆగి కొంత విశ్రాంతి తీసుకుని వెళ్ళటం వలన కొన్ని దినముల పాటు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించవలసి వచ్చేది. అయితే మార్గంలో రకరకములైనటువంటి అపాయములైనటువంటివి ఈ దినములలో ఎలా ఉంటున్నావో ఆ దినములలో కూడా అలాంటి అపాయాలే ఉన్నాయి. దొంగలు ఉండేవారు, దోచుకునేటువంటి వారు, దారి దోపిడీగాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆ దినాల్లో కూడా ఉన్నారు. ఈ దినాల్లో మరీ ఎక్కువైపోతున్నారు. కాబట్టి మరియా తను గలిలయ ప్రదేశం నుండి యూదయ ప్రదేశానికి వెళ్లేందుకు కొంత రిస్క్ తీసుకుని వెళ్ళినది. ఇక్కడ రిస్క్ తీసుకోవటం అనేటువంటిది కూడా ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని మంచి కార్యములను మనం చేసేటప్పుడు, దైవ చిత్తానుసారమైనటువంటి కార్యములను మనం చేసేటప్పుడు కొంత రిస్క్ అనేటువంటిది కూడా ఇమిడి ఉంటూ ఉంటుంది. అయితే ఆ రిస్క్ని మనం తీసుకుని దేవుని కొరకు మనము పనులు చేసేటువంటి వారమై ఉండవలసి ఉన్నది. ఇక్కడ మరియా ఎప్పుడైతే ఎలిజబెత్కు వందనం చేసిందో, ఆ వందన వచనం విన్నటువంటి ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసినట్లుగా చెప్పబడుతున్నది. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే, ప్రతి ఒక్కరూ ఆత్మ కంట్రోల్లో ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనించాలి. ఎలిజబెత్, మరియా ఇద్దరు ఆత్మ కంట్రోల్లో ఉన్నారు. అయితే ఎలిజబెత్ గర్భంలోని బిడ్డ కూడా ఆత్మ కంట్రోల్లోనే ఉన్నాడు. అందువల్లనే ఈ వార్త వినగానే ఆ యొక్క బిడ్డ కూడాను ఏమీ తెలియనటువంటి వాడుగా, ఈ లోకంలోనికి ఇంకను ప్రవేశించినటువంటి వాడుగా తాను తన యొక్క రెస్పాన్స్ను తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ బిడ్డ కూడా ఆ సంతోష వార్తకు స్పందిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినదై ఏమని అన్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. ఈ మూడు విషయాలు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడినదై మరియతో అనటం జరిగింది. మరియా స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా ఎలిజబెత్ ఆత్మలో గుర్తించింది. తరువాత తన గర్భఫలము ఆశీర్వదింపబడబోతున్నట్లుగా తాను ప్రవచిస్తూ ఉన్నది. తరువాత నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను అని ఆమె చెప్తూ ఉన్నది. ఇక్కడ మరియా ప్రభు తల్లిగా పరిచయం చేయబడుతున్నది. అంటే అలాంటి గొప్ప దీవెనను నొందినటువంటి ఆ యొక్క స్త్రీ తన యొద్దకు రావటము ఎలిజబెత్ గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ ఉంది. స్త్రీలలో దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి ఆ మరియా తన యొద్దకు రావటము, తను వయసులో చూస్తే చాలా చిన్నపిల్ల, బంధువురాలే కానీ చిన్నపిల్ల. అయితే తాను ఆశీర్వదింపబడినటువంటి ఒక వ్యక్తిగా తన యొద్దకు రావటం అనేటువంటిది గొప్ప భాగ్యంగా తను పెద్దదైనటువంటి ఎలిజబెత్ ఎంచుకుంటూ ఉన్నది. ఇక్కడ వయసు అనేటువంటిది చిన్నగా ఉన్నప్పటికీ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఒక బాలికగా మరియా ఎలిజబెత్ యొద్దకు రావటం అనేటువంటిది తాను గొప్ప ఘనతగా ఎంచింది ఎలిజబెత్. కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితంలో మనకన్నా చిన్నవాళ్ళు ఆత్మీయ స్థితిలో పెద్దవారై ఉంటూ ఉంటారు, అయినప్పటికీ వారిని గౌరవించేటువంటి పెద్దలు ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితి వీరికన్నా వయసులో పెద్దవారి కన్నా కూడాను ఈ చిన్నవారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితి గొప్పది గనుక ఆ విషయమును తెలిసినటువంటి వారుగా వారిని గౌరవించేటువంటి వారై ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు దైవజనులైనటువంటి వారు, దైవజనులు అని చెప్పబడేటువంటి వారు అందరూ దైవజనులే అని చెప్పకూడదు. ఎందుకంటే ఈ దినాల్లో రకరకాలైనటువంటి మనుషులు ఉంటున్నారు. ప్రతి వాళ్ళు దైవజనులు అని చెప్పుకొనచ్చు, గృహ గృహమునకు తిరుగుతూ అదే వారికి భక్తిగా చేసుకుంటూ వారి యొక్క బ్రతుకు తెరువుగా మార్చుకుంటూ తిరిగేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ గురించి పక్కన పెట్టండి. అయితే నిజమైనటువంటి దైవజనులు కొంతమంది ఉంటారు. వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని ఆప్యాయతగా పలకరించి మనం గనక చేర్చుకున్నట్లయితే ఆ యొక్క దీవెన చాలా వేరుగా ఉంటూ ఉంటుంది. వారిని మనం చేర్చుకున్నందువలన, మన ఇంటిలో చేర్చుకొని పరామర్శించినందువలన, వారిని గౌరవించినందువలన మనకు వచ్చేటువంటి ఆ యొక్క మేలు, ఆ ఘనత అనేటువంటిది, ఆ యొక్క కృప అనేటువంటిది దేవుని ద్వారా మనకు ఇవ్వబడుతూ ఉంటుంది. చాలా మంది దీనిని గ్రహించేటువంటి వాళ్ళు ఉండరు. వారు ఏదో వస్తున్నారులే వీళ్ళందరికీ ఇదొక అలవాటు అన్నట్లుగా కొన్నిసార్లు వారిని సరైనటువంటి విధంగా ట్రీట్ చేసేటువంటి వారు ఉండరు. అయితే మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని కృప పొందినటువంటి ఏ వ్యక్తులైనప్పటికీ మన యొద్దకు వచ్చినప్పుడు వారిని దేవుని ప్రేమ చేత పరామర్శించేటువంటి వారం గాను, అవసరమైతే వారిని చేర్చుకునేటువంటి వారం గాను, మనం దేవుని యొద్ద నుండి మేలులను పొందేటువంటి వారం గాను ఉండవలసి ఉంటుంది. ఇక్కడ ఎలిజబెత్ ఏమంటుందంటే, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసానని చెప్తూ ఉన్నది. ఇక్కడ మరియా తనకు సంబంధించినటువంటి విషయాలు ఎలిజబెత్తో ఇంకా ఏమి చెప్పలేదు. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాల ఆధారంగా మరియకు గాబ్రియల్ దూత ప్రత్యక్షమై తనకు తెలియజేసినటువంటి విషయాలని గురించి మరియా ఇంతవరకు ఇక్కడికి వచ్చి చెప్పటం అనేటువంటిది జరగలేదు. ఇక ఇతరత్ర తనకు తెలియటం అనేటువంటిది కూడా, అంటే ఈ రోజుల్లో మనకి సెల్ ఫోన్ తీసేసి వెంటనే ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు బటన్ నొక్కి కాల్ చేసేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేటువంటి ఆ టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. పోస్టులు అనేటువంటివి లేవు. కాబట్టి ఈ విషయం అనేటువంటిది మరియతో దేవదూత చెప్పినటువంటి ఆ యొక్క గుడ్ న్యూస్ అనేటువంటిది ఎలిజబెత్కు ఇంకా ఎవరో చెప్పి ఉండకపోవచ్చు. అయితే తను ఎలా గ్రహించిందంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండటం వలన ఆ ఆత్మలో తాను ఆ యొక్క విషయాన్ని గ్రహించింది. కేవలం ఆమె గ్రహించటం మాత్రమే కాదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గ్రహించి ఆనందంతో స్పందిస్తున్నట్లుగా ఎలిజబెత్ చెప్తూ ఉన్నది. ఆత్మ సంబంధంగా జరిగేటువంటి విషయాలు అనేటువంటివి మనకి ఈ రోజువారీగా జరిగేటువంటి విషయాలకి భిన్నంగా ఉంటూ ఉంటాయి. అవి మనం కొన్నిసార్లు నమ్మశక్యం కాని విధంగా ఉంటూ ఉంటాయి, కొన్నిసార్లు మనము ఊహించని విధంగా ఉంటూ ఉంటాయి. ఈ రకంగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అనేకమైన అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యపరచగలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన సమస్తమును మన పక్షముగా, మన ప్రాబ్లమ్స్ను ఆయన ప్రాబ్లమ్స్గా తీసుకుని వాటిని మన నిమిత్తమై చక్కబెట్టేటువంటి వాడుగా దేవుడు ఉంటూ ఉంటాడు. ఇక్కడ ఎలిజబెత్ చెప్పినటువంటి మరి యొక్క విషయం ఏంటంటే, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును, కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ఇక్కడ ఆమె ఏమని చెప్తున్నదంటే ఎలిజబెత్, ప్రభువు మరియకు ఏ విషయాలనైతే తెలియజేయించాడో ఆ విషయాలు జరుగుతాయి అని నమ్మినటువంటి వ్యక్తిగా మరియా ఆశీర్వదింపబడింది, ధన్యురాలయ్యింది అనేటువంటి విషయాన్ని తను చెప్తూ ఉన్నది. ప్రభువు తెలియజేయించిన విషయాలు జరుగుతాయని తన స్వానుభవంలో ఎరిగినటువంటి వ్యక్తిగా ఎలిజబెత్ ఆల్రెడీ ఉన్నది. ఎందుకంటే తాను గర్భం దాల్చనై ఉన్నది అని దూత ఎలిజబెత్తో చెప్పింది, ఇప్పుడు గర్భము దాల్చి 6 నెలలయ్యింది. అంటే ఆ విషయం ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. కాబట్టి స్వానుభవంలో తాను ఎదిగినటువంటి వ్యక్తిగా ఎలిజబెత్ ఆల్రెడీ ఉన్నది. కాబట్టి తను పూర్తిగా నమ్మింది, స్వానుభవంలో ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆమె ఏమని చెప్తూ ఉన్నదంటే, ఇంకనూ జరగనటువంటి ఆ విషయం చెప్పబడింది, మరియకు జరగనయ్యున్నటువంటి విషయాలు దేవదూత తెలియజేసింది, కానీ అవింకను కార్యరూపం దాల్చలేదు. అయితే వాటిని మరియ నమ్మింది. ఇక్కడ ఎలిజబెత్ తనతో చెప్పబడినటువంటి విషయాలు నెరవేరటం అనేటువంటిది చూస్తూ ఉన్నది. కాబట్టి ఈమెమని చెప్తున్నదంటే, ఆమెతోటి ప్రభు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన మరియ ధన్యురాలని చెప్తా ఉన్నది. ఇక్కడ నమ్మిక యొక్క లేకపోతే విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మరొకసారి నొక్కి ఒక్కాణించబడుతూ ఉన్నది. క్రైస్తవ జీవితంలో నమ్మిక అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది బహు ప్రాముఖ్యమైనటువంటి విషయము. పునాది రాయి లాంటిది, ఇరుసు లాంటిది. ఇది లేకుండగా మనం దేవుని సంతోష పెట్టడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయమని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. మన జీవితంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించే మనం దేవుని నుండి వాగ్దానాలు పొంది వాటి నెరవేర్పును చూడగలిగిన వారిగా ఉంటున్నామా? మనం ప్రార్థన చేస్తానికి వెళ్ళినా ప్రార్థన చేయనటువంటి సందర్భాలు ఎన్నోవో సార్లు ఉండొచ్చు. పరధ్యానంలో మునిగిపోయి కొన్నిసార్లు ప్రార్థనకని వెళ్తాం, అక్కడ ప్రార్థన చేయం కానీ అటు నుండి ఇంకెక్కడో అటు ఇటు తిరిగి రావటం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడాను మనకి అప్పుడప్పుడు జరిగేటువంటి విషయాలే. కొందరికి రెగ్యులర్గా ఇదే జరుగుతూ ఉండవచ్చును. కాబట్టి మనల్ని మనం మోసపుచ్చుకునవద్దు. మనం వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే ఒంటరి ప్రార్థన నిమిత్తమే వెళ్ళాం, ఒంటరి ప్రార్థనే చేసి రావాలి. అంతేగాని దిక్కులు చూడటము, ఎవరితో మాటలు చెప్పుకోవటం, లేకపోతే ఇంకెక్కడికో తిరిగి రావటం అనేటువంటిది నిన్ను సరైనటువంటి ట్రాక్ మీద ఉంచేటువంటి విషయాలు కాదు. సమయం వ్యర్థపుచ్చుతున్నావు నువ్వు. సరే, వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి ఆ ప్రార్థన యొక్క జవాబులను నీవు పొందేటువంటి వాడుగా కూడా ఉండాలి. ఆ స్థాయికి నీ యొక్క ప్రార్థన వెళ్ళవలసి ఉన్నది. ఆ స్థాయికి నీవు వెళ్ళవలసి ఉన్నది అని అంటే, నీవు అన్ని విధములుగా దేవుని యొక్క సన్నిధిలో సరైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడుగా మొట్టమొదట ఉండాలి. ఆ తర్వాత చిత్తానుసారంగా ప్రార్థించి దానికి నిన్ను నీవు లోబరుచుకునేటువంటి వాడవై ఉండాలి. కొన్నిసార్లు మనము అడిగినటువంటివి పొందేటువంటి వారంగా ఉంటాం, కొన్నిసార్లు పొందము. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము వేరుగా ఉంటున్నది. ఆ విషయంలో దేవుడు నీకు నేర్పించాలనేటువంటి ఆ యొక్క పాఠము వేరుగా ఉంటున్నది. కాబట్టి నీవు అడిగిన ప్రతిదానిని పొందేటువంటి వాడవై ఉండవు. ఇప్పుడు 46 నుండి 49 వచనాల వరకు మనం చూసినట్లయితే, అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము అని చెప్తా ఉన్నది. ఇంతకుముందు ఎలిజబెత్ చెప్పినటువంటి మాటలకు స్పందనగా మరియా ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమని పలుకుతున్నది అని అంటే, మరియా తన ప్రాణము దేవునిని ఘనపరచుచున్నది అని, తన ఆత్మ తన రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నదని చెప్తున్నది. రెండవది, దేవుడు తన దీనస్థితిని కటాక్షించాడు అని చెప్తున్నది. మూడవది, సర్వశక్తిమంతుడు తనకు గొప్ప కార్యములు చేసినందున అది మొదలుకొని అన్ని తరముల వారు తనను ధన్యురాలు అంటారని చెప్తున్నది. ఈ చెప్పబడినటువంటి విషయాలలో దేవుడు తనకు ఏమి చేశాడు అనేటువంటి విషయం చెప్తా ఉన్నది. రెండవది, అందువల్ల తాను దేవుని పట్ల ఎలా ఉంటున్నది అని చెప్తా ఉన్నది. మూడవది, దేవుని యొక్క అనుగ్రహం వలన మనుషుల నుండి తనకు ప్రాప్తించబోయేటువంటి దానిని గురించి చెప్తా ఉన్నది. ఈ మూడు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకు ఏమి చేశాడు అనేటువంటిది మొట్టమొదటి విషయం. దేవుడు అనేక విషయాల్లో మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మనకు అవసరమైనటువంటి వాటిని ఇస్తూ ఉంటాడు, అనవసరమైనటువంటి వాటిని ఇవ్వకుండా ఆపివేస్తూ ఉంటాడు. అది కూడా మనం మేలు నిమిత్తమే దేవుడు చేసేటువంటిది. అయితే మనం గ్రహింపు లేనటువంటి వారంగా దేవుడు కొన్ని మనం బతిగా ఆశించినటువంటిది ఆయన చిత్తము లేకుండగానే మనము ఆశించి అది ఇవ్వనందుకు ఏడుస్తూ ఉంటాం. కొన్నిసార్లు బ్లేడు కోసం చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. మనం ఏదో బ్లేడ్ వాడుతూ ఉంటాం, అది చూసి అది కావాలని ఆడు ఏడుస్తూ ఉంటాడు. మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వము? వాడికి ఇవ్వవలసిన వస్తువు కాదది. కాబట్టి వాడు దానిని ఉపయోగించడం తెలియదు కాబట్టి దానివలన హాని చేసుకుంటాడు కాబట్టి ఇవ్వం. అందువల్ల ఆడు ఏడుస్తూ ఉంటాడు. ఇదే విధంగా మనం కూడాను అనేక సార్లు చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే దేవుడు మనకు మేలైనటువంటి దానిని ఊహిస్తూ ఉన్నాడు, చేయాలని చేస్తూ ఉన్నాడు. అయితే మనం దానిని గ్రహించలేని స్థితిలో ఉన్నాము. ఉండేటువంటి పరిస్థితి మనుషులమైనటువంటి మనకు ఉంటూ ఉంటుంది. రెండవది, దేవుడు మనకు చేసినటువంటి దానిని బట్టి మనం ఎలా ఉంటున్నామో దేవుని పట్ల అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అనేక సార్లు కృపలను పొందిన తర్వాత దేవుని యొద్ద నుండి మనము ఆయన పట్ల ఉండవలసిన రీతిని మనము ఉండము. అయితే ఇక్కడ మరీ ఏం చెప్తున్నదంటే, దేవుడు తనకి ఏం చేశాడు, తనకు దేవుడు చేసినటువంటి దాన్ని బట్టి తాను దేవుని పట్ల ఎలా ఉంటున్నది అనేటువంటిది తను పైన చెప్పింది. అదేవిధంగా మనం కూడా ఉండవలసి ఉన్నది. ఇక మూడవ విషయం ఏంటంటే, దేవుని అనుగ్రహం వలన మనుషుల నుండి తనకు ప్రాప్తించబోయేటువంటి ఆ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నది. చాలామంది దేవుని యొద్ద నుండి కృపను పొందిన తర్వాత అది తమ యొక్క సొంత శక్తిని బట్టి, సామర్థ్యమును బట్టి, తమకున్నటువంటి మేధాశక్తిని బట్టి, పాపులారిటీని బట్టి వారు పొందారని ఉబ్బిపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఈ ఉబ్బిపోయి నశించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. అయితే నువ్వు సరైనటువంటి దేవుని బిడ్డవైనట్లయితే నీవు గర్విష్ఠువు కాకుండా దేవుని అనుగ్రహం వల్ల ఇది నాకు మనుషుల నుండి సంక్రమిస్తున్నది, నేను ఏ పాటి మనిషిని, నేనేదో చిన్న కుగ్రామం నుండి వచ్చినటువంటి దానిని, నజరేత నుండి వచ్చినటువంటి దానిని, ఒక వడ్రంగి వానికి ప్రదానము చేయబడినటువంటి దానిని, అయితే ఇప్పటి నుండి మనుషులందరూ ఆమెను ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప స్త్రీగా చూడబోతున్నారు, ప్రభువు యొక్క తల్లి అని ప్రభువుకు వచ్చేటువంటి ఆ యొక్క మహిమను ఆమె కూడా ఆపాదించబోతున్నారు. కాబట్టి దీనివలన ఆమె బ్యాలెన్స్ తప్పిపోయి తప్పుదెమలు ఏమి చేయలేదు, కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను తాను ఇస్తూ ఉన్నది. దేవుని కృపను బట్టి ప్రభువు తన ద్వారా ఈ లోకములోనికి జన్మించటం వలన తనకు ఆ యొక్క ఘనత దక్కుతున్నది అని తను రియలైజ్ అవుతూ ఉన్నది. ఈ విధంగా మనం ఎంతమందిమే ఉండగలుగుతున్నాం. కొంతమంది చాలా చిన్న స్థితి నుండి వస్తారండి. వారికి కొంచెం కాలు మోపే స్థితికి రాగానే వారికి ఇక అద్దు అదుపు అనేటువంటిది ఏమీ కనపడదు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయంటే ఎంత గర్విష్ఠులైపోతారంటే, ఒక అతను నేను గమనిస్తూ ఉండేవాడిని. అతను చిన్న స్థితి నుండి వచ్చినటువంటి వాడు. అయితే కొంచెము కాలు మోపే స్థితి అతనికి రాగానే ఎలా అయిపోయాడంటే ఏమిటో మాట్లాడతాడు. పెద్దవారిని లేదు, చిన్నవారిని లేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. నేనెంత పెద్దవాడిని అనేటువంటి తత్వం అతనిలో మూర్తి విభవించి ఉంటుంది. ఇది సరైనటువంటి విషయం కాదు. ఇక్కడ మనము మరి యొక్క ప్రవర్తన నుండి, మరియకున్నటువంటి లక్షణముల నుండి, మరి చేస్తున్నటువంటి దాని నుండి మనము ఎంతో నేర్చుకునవలసినటువంటి విషయము ఉన్నది. తర్వాత మరియా ఏమన్నదంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అని చెప్తూ ఉన్నది. ఇక్కడ మరియా దేవుని నామము పరిశుద్ధమైనదని, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది అని చెప్తూ ఉన్నది. దేవుని బిడ్డలు అని చెప్పుకునేటువంటి మనము అన్ని సమయాల్లో దేవునికి భయపడేటువంటి వారంగా ఉండము. ఎప్పుడన్నా ఒకసారి భయపడేటువంటి వారంగా ఉంటామేమో, కానీ అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో భయపడేటువంటి వారంగా అయితే మాత్రం మనం ఉండము. మనకు నచ్చితే భయపడతాం, ఇష్టమైతే మన స్వార్థ ప్రయోజనాలకి భంగం కలగకుండా ఉండే లెక్క అయితే దేవుని చిత్తం చేయటం వల్ల మనకు ఏ విధమైనటువంటి నొప్పి, నష్టం ఇలాంటివి ఏమి కలగకుండా ఉన్నట్లయితే ఆ దేవుని మాటకి మనం లోబడతాం. దేవునికి భయపడి దేవుడు నన్ను చూస్తున్నాడు, మనుషులు చూచినా చూడకపోయినా ఇది ఆయన వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయం. దీని ప్రకారం వెళ్ళినట్లయితే నేను సరైనటువంటి విధంగా దేవుని యొక్క దీవెనను పొందలేను, ఆయన యొక్క సన్నిధి నుండి దూరమైపోతాను అని భయపడేటువంటి వాళ్ళు లోకంలో అతి కొద్ది మంది మాత్రమే ఉంటూ ఉంటారు. వీరు మనుషులు చూచినప్పటికీ, మనుషులు చూడకపోయినప్పటికీ, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అదే విధంగా నిలిచి ఉండేటువంటి వారు ఉంటుంటారు. ఇలాంటివన్నీ కొంత భక్తుల్ని నేను చూచాను. నిజంగా వారికి ఇక మిగతా లోకంలో వాళ్ళు వీళ్ళు చూస్తున్నారా అది ఇది అక్కర్లేదు. వాళ్ళు అది చెయ్యాలనుకున్నారు, చేస్తున్నారు, అలా ఉండాలనుకున్నారు, ఉంటున్నారు, దేవునికి లోబడాలనుకున్నారు, వాక్యానికి విధేయులు కావాలనుకున్నారు, అలా ఉండేవారైతే. ఇది నిజంగా చాలా ధన్యకరమైనటువంటి జీవితం అండి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీవు సంపూర్తిగా ప్రభువుకి నిన్ను నీవు లోబరుచుకున్నప్పుడు. దేవుని యొక్క చిత్తంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి, అదే ఒక ధ్యేయంగా పెట్టుకొని ఆ విధంగా నువ్వు ముందుకు సాగేటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతూ ఉంటుంది. తర్వాత 51-53 వరకు మనం చూసినట్లయితే, ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్యులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశనని మరి అక్కడ చెప్తూ ఉన్నది. ఇక్కడ మరియా గతంలో దేవుడు ఏం చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయాల్ని మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నది. ఆత్మపూరిత్రాలై, గర్విష్ఠులకు ఏం జరిగింది గతంలో, దీనులకు ఏం జరిగింది, ఆకలి గురైనటువంటి వారికి ఏం జరిగింది, ధనవంతులకు ఏమైంది, వీరి విషయంలో ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఏమేం చేశాడు అనేటువంటిది మరియా క్లియర్గా చెప్తూ ఉన్నది. దేవుడు న్యాయవంతుడు. ఈ లోకములో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దినాలన్నీ కూడాను మనకు పరీక్ష సమయములు, మనము పరీక్షించబడతాము. జరగవలసినవి ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగట్లేదు, జరగవు కూడా. ఎందుకంటే ఇదంతా కూడా మనను కలత పెట్టేటువంటి ఈ యొక్క సమయం. ఈ సమయంలో దేవుని నీవు విశ్వసించినట్లయితే దేవుడు ఈ దినము జరుగుతున్నటువంటి ఈ బుద్ధిహీనత విషయమై, ఈ అన్యాయం విషయమై ఒక దినమందు న్యాయము తీర్చనై ఉన్నాడు అని నీవు నమ్మినటువంటి వ్యక్తిగా దేవునికి లోబడేటువంటి వాడవైనట్లయితే ఈ దినమందు దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు. నీకు ఆయన ఇవ్వనని ఉన్నటువంటి ఆ యొక్క దీవెనలు, మహాకృపలు బహు గొప్పవిగా నీకు ఉండనై ఉన్నవి. తర్వాత 54-56 వరకు, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనకరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇక్కడ మరి గతంలో దేవుడు ఏం చేశాడో చెప్తున్నది. తాను ప్రమాణం చేసినట్లుగా దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేసినట్లుగా ఇక్కడ మరి తెలియజేస్తున్నది. తనతో దూత ద్వారా దేవుడు తెలియజేసిన ఆ నమ్మలేని నిజాలు సహితం దేవుడు నెరవేర్చిన వాడని నమ్ముతూ తెలియజేస్తూ ఉన్నది. ఇది మరియా విశ్వాసానికి తార్కాణమని మనం చెప్పొచ్చు. చూడండి, గతంలో ఇశ్రాయేలుకు ఏ విధమైనటువంటి ప్రమాణం దేవుడు చేసి ఉన్నాడు, అది ఆ తర్వాత ఏ విధంగా నెరవేర్చబడిందో చూడండి. నా విషయంలో సహితము దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు, అది నెరవేరనై ఉన్నది అనేటువంటి ఆ యొక్క దృఢ నిశ్చితతో, నమ్మికతో, విశ్వాసంతో ఆమె సాక్ష్యమిస్తూ ఉన్నది. ఇలాంటి విశ్వాసము మనం కలిగి ఉండగలుగుతున్నామా? దేవుని పట్ల మనకు విశ్వాసము, నమ్మకం అనేటువంటిది లేకుండగా మనం క్రైస్తవ జీవితం అనేటువంటిది గడపటం వేస్ట్. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసం పైననే ఆధారపడి ఉన్నది. ఇక్కడ మరియా, ఎలిజబెతులు ఇద్దరు కూడాను ఆత్మచేత ప్రేరేపింపబడి వారు పలుకుతున్నటువంటి యొక్క మాటలు ఉన్నతమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. గతంలో దేవుడు ఏ రీతిగా ప్రమాణం చేశాడు, ఆ ప్రమాణాలని ఎలా నెరవేర్చాడు, ఇప్పుడు వారితో చేయబడినటువంటి ప్రమాణాలేంటి, ఆ ప్రమాణాల్లో ఎలా నెరవేర్పు జరుగుతున్నది అనేటువంటిది ఎలిజబెత్ చెప్పింది. ఎలా జరగనై ఉన్నది అనేటువంటిది విశ్వాసంతో మరియా చెప్తూ ఉన్నది. ఇక చివరిగా అంతటి మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మరియా, ఎలిజబెతులు ఇద్దరు కూడాను స్త్రీలు. వారు 2-3 నెలలు దాదాపు కలిసి ఉన్నట్లుగా, ఆ తర్వాత వెళ్ళి ఉన్నట్లుగా, మరియా తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. స్త్రీలు 2-3 నెలలు కలిసి ఉన్నట్లయితే వారిద్దరి మధ్యన మనస్పర్ధలు అనేటువంటివి రాకుండా ఉండేటువంటి స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. మనం చూసినట్లయితే అత్త కోడలు కలిసి ఉండేటువంటి ఇళ్ళు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక గృహాన్ని గురించి నేను విన్నాను, కొడుకును కోడలు ఇద్దరు కూడాను అత్తగారి దగ్గర, మామగారి దగ్గర కలిసి ఉంటా ఉంటారంట. నేను అది విన్నప్పుడు నిజంగా ఇది గొప్ప విషయం అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడాను అప్పటి నుంచి ఈ దినం వరకు కూడా అత్తమామల దగ్గరే కలిసి ఉంటున్నారంటే అది గొప్ప విషయం. ఎందుకంటే వారిద్దరు కూడా అడ్జస్ట్ అయ్యేటువంటి నేచర్ అనేటువంటిది ఉన్నదనమాట. మరి ముఖ్యంగా అత్త కోడళ్ళు కలిసి ఉండగలుగుతున్నారంటే అది నిజంగా హర్షణీయమైనటువంటి విషయమే. అయితే అనేక మందికి ఒకటి రెండు దినాలు ఉంటే చాలు, ఇక అక్కడి నుంచి మొదలవుతాయి. ఎక్కడ లేనటువంటి దుమారాలన్నీను, పోట్లాట్లన్నీను, రకరకాలైనటువంటి గొసగొసలు ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, మగవారైనప్పటికీ, ఆడవారైనప్పటికీ, మనమందరము ప్రేమతో కలిసి ఉండటం అనేటువంటిది దేవుడు కోరేటువంటి విషయం. కానీ ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, ఉండగలిగినటువంటి మనస్సు ఉన్నట్లయితే అది చాలా మేలుకరమైనటువంటి విషయం. దేవుడు మనం ఆలోచించినటువంటి కొద్ది విషయములను మనకు దీవెనకరంగా ఏదినము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ దినమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చిన్నాము. మరియా దూత తనకు గుడ్ న్యూస్ తెలియజేసినప్పుడు తాను ఎలిజబెత్ను కలవాలని త్వరపడినది. వెళ్ళి తనకు వందన వచనము చేయగానే ఎలిజబెత్ ఎంతో సంతోషించి ఆత్మపూర్ణురాలై ఎన్నో గొప్ప విషయములను మాట్లాడినది. చివరకు తన గర్భంలో ఉన్నటువంటి శిశువు సహితము ఆనందము చేత గంతులు వేసినట్లుగా మేము చూస్తున్నాము. ఆ సమయంలో తిరిగి మరియ మాట్లాడినటువంటి యొక్క విషయములు ఉన్నతమైనవన్నీ మేము తెలుసుకొనగలుగుతున్నాము. ఈ విషయములను మేము జ్ఞాపకము చేసుకొని మేమును విశ్వాసముతో ముందుకు నడిచేటువంటి వారముగాను, వెలుగు సంబంధమై లోకములో బ్రతుకుచు నీ సన్నిధిలో నిలిచి ఆనందించేటువంటి వారంగా ఉండగలిగినట్లుగాను, నీ చిత్తమేమిటో తెలుసుకొని నీ చిత్తానుసారముగా ముందుకు సాగేటువంటి బిడ్డలనుగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.